சதாசிவ சமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம்.
ஸ்ரீராமகீத ஆத்யாத்ம ராமாயணம் நுஞ்சி செப்பபடிந்தி 5வ செக்ஷன் அந்தார். அந்தலோ 2000 ஸ்லோகாலு உண்டை ஆத்யாத்ம ராமாயணம்லோ. மனம் சதிவேனட்டுண்டி ராமாயணம் வால்மீகி மகர்ஷி வ்ராசினட்டுண்டி ராமாயணம் ராமுல வாரி சரித்திரம். ఈ ఆధ్యాత్మ రామాయణం వ్యాస భగవానుడి చేత వ్రాయబడింది. వ్యాస భగవానుడి చేత వ్రాయబడింది. కానీ కొంతమంది రామానంద ఆచార్య అని ఆయన వ్రాశారు అని అంటారు. కొంతమంది ఇది రామానంద ఆచార్య అని వారు వ్రాశారు అని చెప్పి అంటుంటారు. ఏదైనా ఈ శ్రీ రామగీత వేదాంత గ్రంథం. మనకు రాముల వారు ధర్మస్వరూపుడిగా మాత్రమే తెలుసు. మనకు రామో విగ్రహవాన్ ధర్మ అవతారం, రావణాసురుణ్ణి సంహరించడానికి రాముల వారు అవతారం తీసుకున్నారు అని. లోక సంగ్రహం కోసం, రావణ సంహారం చేయడానికి ఆ పరమాత్ముడు రామ అవతారం తీసుకొని ధర్మపురుషుడిగా జీవిస్తూ పితృవాక్య పరిపాలనం, ఏకపత్ని వ్రతం అనేకమైనటువంటి ధర్మాలను పాటిస్తూ ధర్మ పురుషుడిగా ఈ ప్రపంచానికి ఆదర్శమూర్తిగా నిలిచాడు రాములవారు. రాములవారి గురించి ఇంకా తెలుసుకోవలసింది ఉన్నది. మనకు కృష్ణుడు మాత్రమే వేదాంతం బోధించాడు అనే భావన మనకు భగవద్గీతలో, ఉద్ధవ గీతలో కృష్ణుడు వేదాంతాన్ని, ఆత్మవిద్యని, మోక్ష శాస్త్రాన్ని ఇచ్చాడు అని మనకు తెలుసు. కానీ ఎక్కడ రాముల వారు ఇచ్చినట్లుగా మనం వినలేదు, చదవలేదు. ఈ శ్రీరామగీత అనేటువంటి ఈ గ్రంథం మనకు రాముల వారు ఎట్లా వేదాంత విద్యని తన సోదరుడైనటువంటి లక్ష్మణుడికి బోధించాడు అనే విషయం మనకు తెలుస్తుంది ఈ గ్రంథం వల్ల. ఈ గ్రంథం చదవాలి అంటే ఉపనిషత్తులు జ్ఞానం ఉండాలి. మనం ముండక, కేన, ఖట ఇవన్నీ చదివాం, తైత్రీయం. ఆ జ్ఞానం ఉన్న వాళ్ళకే ఇది అర్థమవుతుంది. అంటే మహావాక్య విచారణ చేయబడింది ఇక్కడ. ఈ రామగీతలో మహావాక్య విచారణ కనుక పిహెచ్డి టెక్స్ట్ అనుకోవచ్చు ఈ రామగీత. ఎవరు ఎవరికి బోధించారు, ఎవరికి ఎవరి చేత చెప్పబడింది, ఇది ఏ సందర్భంలో అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. పరమశివుడు పార్వతీదేవికి, పరమశివుడు పార్వతీదేవికి ఈ రామగీత గురించి చెప్పాడు. పార్వతీదేవి ఆ పరమశివుణ్ణి అడిగిందట. అంటే భార్యాభర్తలు, పార్వతీదేవి ఎప్పుడు శివుణ్ణి ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. ఆవిడకి అన్ని తెలుసుకోవాలని చాలా ఉత్సుకత. శ్రీకృష్ణుడు ఎలాగైతే బోధించాడో అర్జునుడి యొక్క ఉత్సాహాన్ని చూసి, శివుడు కూడా పార్వతీదేవి ఉత్సాహాన్ని చూసి ఆమె అడిగినవన్నిటికీ ప్రశ్నలు చెప్తుండేవాడట. ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఆవిడ ప్రశాంతంగా కూర్చొని ఆయన ధ్యానం నుంచి వచ్చినప్పుడు సరిగ్గా ఆ తపస్సు నుంచి వస్తారు కదా అప్పుడు అడుగుతుందట. అని ఎప్పుడు అడగాలో కూడా తెలియాలి కదా. అందుకని ధ్యానంలో నుంచి, తపస్సులో నుంచి వచ్చినప్పుడు అది సరి అయిన సమయం. అప్పుడు అడిగితే ఉన్నతమైనటువంటి విషయాలు, శ్రేష్టమైన విషయాలు బోధపడతాయి అని పార్వతీదేవి అడిగిందట. రాముల వారే అంటే శివుడికి చాలా ఇష్టం. శివుడి హృదయంలో రాముడు ఉంటాడట ఎప్పుడు. రాముల వారి హృదయంలో శివుడు ఉంటాడట. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే విష్ణు సహస్రనామంలో ఈ శ్లోకం చెప్పేటప్పుడు చెప్పాను. ఈ శ్లోకం పరమశివుడు రాముల వారి గురించి ఎలా భావించాడు అని దానికి, ఒక్క రామనామం చెప్తేనే చాలు విష్ణు సహస్రనామం చెప్పినంత పుణ్యం అని చెప్పి. పరమశివుడికి రాముల వారి గురించి చెప్పడం అంటే చాలా ఇష్టంట. ఎందుకంటే రాముల వారు ఆయన హృదయంలోనే ఉన్నాడు కదా. ఆ విషయం పార్వతీదేవికి కూడా తెలుసు కనుక పార్వతీదేవి అడిగిందట శ్రీరామ కథ చెప్పమని, రాముల వారి గురించి చెప్పండి. ఆ అవతార పురుషుడు శ్రీమన్నారాయణుడు అవతారం తీసుకున్నాడు కదా, తీసుకొని ఒక జీవితాన్ని ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఎలా జీవించాడు, ఏం చేశాడు, ఎలా చేశాడు అనే విషయాన్ని పార్వతికి తెలుసుకోవాలని చాలా కోరిక. అప్పుడు పరమశివుడు రాముల వారు చెప్పినటువంటి ఈ యొక్క గీత బోధన లక్ష్మణుడికి చెప్పాడు. ఎలా చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు అనే విషయాన్ని శివుడు పార్వతికి బోధిస్తున్నాడు. అందుకని మొదటి శ్లోకంలో శ్రీ మహాదేవ ఉవాచ అని వస్తుంది. శ్రీ మహాదేవ ఉవాచ అంటే పరమేశ్వరుడు పరమశివుడు ఉవాచ అంటే ఏమిటి, ఇక్కడ పార్వతి పరమేశ్వరుల సంవాదం అని అర్థం. పార్వతి పరమేశ్వరుల సంవాదం, పార్వతి పరమేశ్వరుల సంవాదం దేనిని గురించి అంటే రామలక్ష్మణుల సంవాదం గురించి. పార్వతి పరమేశ్వరుల సంవాదం రామలక్ష్మణుల సంవాదం గురించి. ఈ పుస్తకంలో మొత్తం 62 శ్లోకాలున్నాయి. ఉత్తర కాండలో వస్తుంది అధ్యాత్మ రామాయణం ఉత్తరకాండం అంటే చివరి భాగంలో ఉత్తరకాండంలో. తులసీదాసు కూడా అనేకమైన విషయాలను ఈ రామగీత నుంచే తీసుకున్నాడట. అంతటి వేదాంత సారం అంతా కూడా ఇందులో ఉన్నది, ఉపనిషత్ సారం ఇందులో ఉన్నది. ఈ 62 శ్లోకాల్లో కూడా ఆ వేదాంత సారం మనం చూస్తాం. ఇప్పుడు మొదటి శ్లోకం చదువుతాం. శ్రీ మహాదేవ ఉవాచ తతో జగన్ మంగళ మంగళాత్మనా విధాయ రామాయణ కీర్తిముత్తమాం సచార పూర్వాచరితం రఘుత్తమః రాజవిషివర్యైరభిసేవితం యథా తతః. తతః అంటే తరువాత. తరువాత అంటే ఎప్పుడు అన్నారు. తతః అంటే తరువాత. తరువాత అంటే ఎప్పుడండి, ఇప్పుడే కదా శ్లోకమే మొదలుపెట్టారు. మొదటి శ్లోకంలోనే తరువాత దేర్ ఆఫ్టర్ అంటే ఏమిటి అర్థం అంటే శ్రీరాముల వారు రావణాసురుణ్ణి సంహరించిన తరువాత అని అర్థం. రామావతారం దేని కొరకు, రావణ సంహారం కొరకు. రామావతారం రావణ సంహరణార్థం, రావణుణ్ణి సంహరించిన తరువాత. రావణాసురుణ్ణి సంహరించిన తరువాత రాముల వారు అయోధ్య పట్టణానికి వస్తారు. రాముల వారు అయోధ్య పట్టణానికి వచ్చిన తర్వాత అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నారు. పరిపాలించేటప్పుడు ఒక చాకలివాడు నింద చేశాడు సీతామ్మవారి గురించి. ఆ రావణాసురుడి యొక్క లంకా నగరంలో ఉన్నది సీతాదేవి అని ఆ వార్త రాముల వారికి చెవిలో పడింది. సీత మీద దురభిప్రాయం ఏర్పడింది ప్రజల్లో. అక్కడక్కడ సీతామ్మ వారి యొక్క పాతివ్రత్యం మీద నమ్మకం పోయింది జనానికి. రాముల వారి చెవిన పడింది ఆ వార్త. చాలా కలత చెందారు రాముల వారు. సీతామ్మవారు అయోధ్య నగరంలోనే ఉన్నది, ప్రజలలో సీతామ్మవారి మీద సదభిప్రాయం లేదు. అందరికి కాదు, ఒకళ్ళకి ఇద్దరికి ఎక్కడో. ఇప్పుడు రాముల వారు ఏం చేయాలి, సీతామ్మ వారి మీద వారికి సదభిప్రాయం వచ్చేటట్లు చేయాలంటే ఏం చేయాలి. రాముల వారు ఆలోచించారు. ఏమని ఆలోచించారు, భార్య కంటే నా సమాజం ముఖ్యం, నాకు భార్య బాధపడితే ఒక్కతే బాధపడుతుంది. కానీ నా సమాజంలో ప్రజలు బాధపడితే నేను బాధపడతా. భార్య నాకు సంబంధించినది, నేను ప్రజలకు సంబంధించిన వాణ్ణి. రాముల వారు ఏమనుకున్నారు? భార్య నాకు సంబంధించినది, నేను ప్రజలకు సంబంధించిన వాణ్ణి. ప్రజా నాయకుణ్ణి, రాజుని, ప్రజల యొక్క తండ్రిని నేను. కనుక నేను ఎవరి సుఖాన్ని కోరుకోవాలి? నా భార్య సుఖమా, ప్రజల సుఖమా? పెద్ద ప్రశ్న. భార్య ఎంతో ప్రేమ రాముల వారికి, సీతాదేవి అంటే ప్రజలంటే అంతకంటే ప్రేమ. కనుక నాకు భార్య కంటే ప్రజలే ముఖ్యం, ప్రజల సుఖమే నా సుఖం అనే భావన రాముల వారిలో కలిగింది. కనుక ప్రజలు అనేక మంది, భార్య ఒకటి. కనుక అనేక మంది కోసం ఒకళ్ళని త్యాగం చేయడంలో నష్టం లేదు. త్యజేదేకం కులస్యార్థే, గ్రామస్యార్థే కులం త్యజేత్, గ్రామ జనపదస్యార్థే అని అంటారు. అంటే కులం కోసం ఒకడిని త్యాగం చేయొచ్చు, గ్రామం కోసం కులం త్యాగం చేయొచ్చు, సమాజం కోసం ఒక గ్రామాన్నే త్యాగం చేయమన్నారు. అందుకని రాముల వారు సమాజం కోసం, సమాజ క్షేమం కోసం, అయోధ్యానగర ప్రజల కోసం, అయోధ్యానగర ప్రజల కోసమే కాదు, రాబోయే తరతరాల వారందరికీ ఆచంద్ర తారకం ఒక ధర్మాన్ని స్థాపించాలి అనే ఉద్దేశంతో రాముల వారు ఏ నిర్ణయం తీసుకున్నారు? సీతాదేవిని అడవికి పంపించడానికి నిర్ణయించుకున్నారు, ప్రజల కోసం. ఈ రోజుల్లో నాయకుల్లాగా కాదండి, ఆ రోజుల్లో ప్రజలే ప్రాణం. క్షత్రియుడు రాజు ప్రజల కోసమే కానీ కుటుంబం కోసం కాదు, తన భార్య కోసం కాదు. ప్రజా పరిపాలకుడు ప్రజల కోసం, తర్వాతే కుటుంబం, తర్వాతే కుటుంబ వ్యక్తులు. అది ఆ రోజుల్లో, ఆ కాలంలో రాజుల యొక్క భావన. కనుక రాముల వారు ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకొని లక్ష్మణ్ను పిలుస్తాడు. లక్ష్మణ్ను పిలిచి, లక్ష్మణ, నీ వదిన గారిని అడవిలో దించిరా అని అన్నాడు. ఫలానా ఆశ్రమంలో దించిరా, ఆశ్రమం అని కూడా చెప్పాలి, అడవిలో దించిరా అన్నాడు. దించి వచ్చిన తర్వాత ఆ లక్ష్మణుడికి మనసు మనసులో లేదు. మీరు లవ్ కుష్ సినిమా చూసుంటారు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఆ పాట. లక్ష్మణుడు సీతామ్మవారిని దించడానికి వెళ్ళేటప్పుడు మంచి పాట అది, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. కనుక రాముల వారు సాక్షాత్ రాజు ఆజ్ఞ ఇచ్చాడు లక్ష్మణుడికి, సోదరుడికి. లక్ష్మణుడికి ఒకటే ఒక ఇది, రాముల వారు ఏం చెప్తే అది చేయడం అంతే, ఎందుకు అని అడగకూడదు. అది ఆ భక్తి లక్ష్మణుడికి. అన్నయ్య గారు చెప్పారు, మరి తిరుగు మాట లేదు, వెళ్ళాడు, దించి వచ్చాడు. వచ్చిన తర్వాత లక్ష్మణుడికి పరమ దుఃఖం. ఆ దుఃఖాన్ని తట్టుకోలేక, ఆ దుఃఖం నుంచి బయటపడటానికి రాముల వారి దగ్గరికి వెళ్ళి శరణు వేడాడు. ఈ నా దుఃఖాన్ని పోగొట్టండి. సీతా అమ్మవారు తల్లితో సమానం లక్ష్మణుడికి. ఆ తల్లి లేకుండా నేను వెళ్ళి నా తల్లిని అడవుల్లో దించి రావాల్సి వచ్చింది. కనుక ఈ దుఃఖాన్ని నేను భరించలేను, ఈ దుఃఖం పోయే మార్గం ఏమిటి అని అడిగాడు లక్ష్మణుడు. నేను నీ శిష్యుణ్ణి, నీ పాదాల చెంతకు వచ్చాను, నా యొక్క ఈ దుఃఖాన్ని పోగొట్టాలి అని అడిగితే అప్పుడు రాముల వారు ఈ ఆత్మవిద్యని లక్ష్మణుడికి బోధిస్తాడు. అలా చెప్పే ముందు రెండవ శ్లోకంలో నుంచి మొదటి శ్లోకంలో రాముల వారు ఎటువంటి వాడు అని చెప్పి మహాశివుడు పరమ పార్వతికి చెప్తున్నాడు. చదువుతాం, అర్థం చూస్తాం. జగన్మంగళ మంగళాత్మన రఘుత్తమః, మూడవ లైన్ లో చూడండి, రఘుత్తమః రఘువంశమునందు ఉత్తముడైన వాడు అని అర్థం. రఘుమహారాజు ఈ యొక్క సూర్యవంశంలో చాలా శ్రేష్టమైనటువంటి రాజు, అత్యున్నతమైనటువంటి. ఆ రఘువంశంలో కాళిదాసు రాస్తాడు ఆ రఘుమహారాజు యొక్క గొప్పతనం, అది చదివి తీరాలి. రఘువంశంలో కాళిదాసు ఆ రఘుమహారాజు గురించి వ్రాస్తే ఆ రఘుమహారాజు యొక్క ఆలోచన చింతన అత్యద్భుతం. ఒక రాజు ఇలా ఉంటాడా అనిపిస్తుంది మనకు. ఒక రఘుమహారాజు, ఒక సామాన్య రాజు ఇంతటి ఉన్నతమైన ఆలోచనలు, ఎంత గొప్పవాడంటే అసలు అది చదువుతుంటేనే మనకు ఒళ్ళు పులకరిస్తుంది. ఆ రఘుమహారాజు గురించి వినాలి, చదివితే రఘుమహారాజు గురించే చదవాలి. అంతటి గొప్పవాడు రఘుమహారాజు. అందుకని రఘువంశం అని పేరు వచ్చింది తర్వాత వాళ్ళకి. ఆ సూర్యవంశానికే రఘువంశం అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? అంతటి గొప్పవాడు రఘుమహారాజు. కనుక రఘు ఉత్తమ అంటే ఏమిటి? రాముల వారు సాక్షాత్ నారాయణుడు అవతారం తీసుకోవడం వల్ల ఇంకా రఘుమహారాజు కంటే ఉత్తముడు పరమాత్ముడు రఘుత్తమ. రఘువంశంలో పరమోత్తముడు అని చెప్పి రఘుత్తమ అని చెప్పి మహాశివుడు రాముల వారి గురించి చెప్తున్నారు. రఘువంశంలో ఉత్తముడైనటువంటి శ్రీ రాముల వారు ఉత్తమాం కీర్తిం విధాయ, ఉత్తమమైనటువంటి కీర్తి అంటే రాముల వారి చరిత్రం ఆచంద్ర తారకం ఈ రోజుకు కూడా. అందుకే రాముణ్ణి మనం మనిషిగా జన్మించినప్పటికీ కూడా మనం పూజిస్తాం. ఆయన మనుష్య అవతారమే కదండి తీసుకున్నాడు, కానీ మనం దేవుడిగా పూజిస్తాం. ఎందుకో తెలుసా? ఉత్తమాం కీర్తిం విధాయ, ఉత్తమమైనటువంటి కీర్తిని సంపాదించాడు రాముడు తన జీవన విధానం వల, ధార్మికమైనటువంటి జీవన విధానం వలన. రామాయణం రామస్య అయనం, అయనం అంటే జీవన మార్గం. ఎవరిది? రామ. రామస్య అయనం, ఆ రాముల వారి యొక్క జీవన సరళి మార్గం ఎలా ఉన్నది, ఎలా ఆయన తన యొక్క బాధ్యతను నిర్వహించాడు నిర్వర్తించాడు, క్షత్రియుడిగా, కొడుకుగా, భర్తగా, సోదరుడిగా, స్నేహితుడిగా తన ధర్మాన్ని ఎలా నిర్వర్తించాడు, అదొక అర్థం. మరొక అర్థం ఏమిటంటే రామ అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు. రామ అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు. ఎలా ఆనందాన్ని ఇచ్చాడు రాముల వారు? తన జీవితాన్ని ఒక ఉదాహరణగా ప్రజలకు ముందుకి చూపించి ఆనందాన్ని ఇచ్చాడు. రాముల వారు వస్తూ ఉంటే అయోధ్య ప్రజలందరూ కూడా కన్ను ఇట్లా మూసుకునేవారు కాదట, కళ్ళు ముయ్యడం కూడా మర్చిపోయేవాళ్ళట. రాముడి రూపము అంతే, రాముడి గుణము అంతే. రూపం ఎంత ఉన్నతమో రాముడి గుణం కూడా అంత ఉన్నతం. కొంతమందికి రూపం ఉంటే గుణం ఉండదు, గుణం ఉంటే రూపం ఉండదు. రాముడికి రెండూ ఉన్నాయి. రూపానికి రూపం ఆజానుబాహు అరవింద దళాయతాక్షం, అటువంటి రాముడు. గుణం అంతకంటే ఉన్నతం అన్నారు. ఆ రామ చరిత్రని రామ కథని ప్రజలు చెప్పుకుంటూ ఉండేవారట. ఆ అయోధ్య నగరంలోనే రాముని గురించి చెప్పుకుంటూ ఉండేవారట. ఆ ప్రజలందరికీ ఇంకా రాముడు తప్ప ఇంకేమీ లేదు. ప్రాణాలు ఇస్తారు రాముడు అంటే, ఎందుకంటే రాముడు ప్రజల కోసం ప్రాణం ఇస్తాడు, అంత ప్రాణంగా చూసుకుంటాడు. కనుక ప్రజలు కూడా రాముడు అంటే ప్రాణం, ఒకరికొకరు అట్లా ఉండేవారట. అందువల్ల రామాయణ కీర్తి విధాయ, దానికి తగినట్లుగా విధాయ రామాయణ కీర్తి ఉత్తమాం రఘుత్తమ చచార. చచార అంటే ఆచరించి చూపించాడు. తన జీవితాన్ని అత్యున్నతమైనటువంటి కీర్తితో ఉత్తమమైనటువంటి ధర్మాలతో ఆచరించి చచార. ఎలా ఆచరించాడు? పూర్వ ఆచరితం రాజర్షి వర్షేభ్యర్ష్యై, తన యొక్క ముందున్నటువంటి తరాల రఘు వంశంలో ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో, రఘుమహారాజు మొదలైనటువంటి రాజర్షులు. రాజర్షులు అంటే రాజుగా ఉండి కూడా ఋషులుగా జీవించారు వాళ్ళు, అంటే జ్ఞానులు వాళ్ళు. జనక మహారాజు, రఘు మహారాజు, అశ్వపతి మహారాజు, అనేక మంది రాజులందరూ జ్ఞానులు వాళ్ళు. అందుకని వాళ్ళని రాజర్షి అంటారు. ధర్మం అంటే ధర్మస్వరూపులు వాళ్ళందరూ. వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళు ఎలా ఆచరించారు, వాళ్ళు ఎలా సాధనం చేశారు, వాళ్ళు ఎలా అనుష్ఠానం చేశారు, వాళ్ళు ఎలా పరిపాలించారు, వాళ్ళందరినీ చూసి రాముల వారు ఆచరించేవాట. వాళ్ళ పెద్దలను చూసి, తాత ముత్తాతలు ఉంటారు కదా ఆ వంశంలో, ఆ రాజవంశంలో, వాళ్ళందరూ ఎలా జీవించారో చూసి అలా జీవించేవాడట. అది ఇక్కడ చెప్తున్నారు. రాజర్షి వర్యై, వర్య అంటే శ్రేష్ట, ఆ రాజుల్లోనే శ్రేష్ఠులైనటువంటి రాజవర్యులు, ఋషులైనటువంటి, రాజ ఋషులైనటువంటి, శ్రేష్ఠులైనటువంటి వారందరినీ అభిసేవితం యథా, వారందరినీ అనుసరించాడట. వాళ్ళ అనుసరించడ, అభిసేవితం అంటే వారిని అనుసరించాడు. అటువంటి జీవితాన్ని యథా అంటే వారి వలె, యథా రాజర్షి వర్యై తథా రామః, వాళ్ళ యొక్క పూర్వీకులందరూ ఎలా శ్రేష్టమైన రాజర్షులు జీవించారో అదే విధంగా రాముల వారు కూడా ఆచరించి సాధనలు చేసి అదే విధంగా పరిపాలించి ఒక ఉదాహరణగా సమాజానికి నిలిచాడు అని ఎవరు చెప్తున్నారు? పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తున్నాడు. ఈ విధంగా జీవించాడు పార్వతి రాముల వారు. తన యొక్క పూర్వీకుల యొక్క గొప్ప జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని తాను పాటించి రామాయణం అనే కీర్తితో రామస్య అయనం రాముని వారి యొక్క జీవన మార్గం అని ఒక ఉదాహరణగా నిలిచాడు, ఉత్తముడిగా నిలిచాడు రాముల వారు. అంతేకాదు మంగళ మంగళాత్మన, మంగళానికే మంగళం అన్నాడు. ఆత్మన అంటే శరీరం. ఎటువంటి శరీరం? రాముల వారి శరీరం. మన శరీరాలన్నీ పుణ్యపాప మిశ్రితాలు. రాముల వారి శరీరం మంగళ మంగళాత్మ అంటే ప్రపంచంలో, దేశంలో కొన్ని మంగళకరమైనటువంటి ఉన్నాయి. గంగానది, పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం, విష్ణు సహస్రనామంలో చెప్పాను. పవిత్రాన్ని పవిత్రం చేసేది. గంగకి పవిత్రత ఎలా వచ్చింది? గంగ పవిత్రత గంగకు సంబంధించింది కాదు, శివుడి తల నుంచి రావడం వల్ల గంగకి పవిత్రత వచ్చింది. గంగా నదిలో ఎందుకు స్నానం చేస్తాం? గంగ హిమాలయాల నుంచి వచ్చిందని స్నానం చేస్తాం. గంగ ఎట్లా పుణ్యనది అయింది? సాక్షాత్ పరమశివుడి తల నుంచి రావడం వల్ల గంగ పవిత్రమైంది. అదే విధంగా వీణ కూడా పవిత్రం. వీణ ఏముందని? చెక్క ముక్కలతో చేసే వీణ తీగలే కదా చెక్క, దానికి పవిత్రత ఎలా వచ్చింది అంటే సరస్వతి దేవి చేతిలో ఉండడం వల్ల ఆ వీణకి పవిత్రత వచ్చింది. అందుకని వీణను చూస్తే నమస్కారం చేస్తాం. అదే విధంగా ఈ ఇది చూసారు, నెమలి ఈక. మామూలుగా పక్షి ఈకలు చూస్తే నెమలి అంటే పీకాక్, మయూరం. మామూలుగా పక్షి ఈకలు పట్టుకోవు. ఏ పక్షి ఈకలు కూడా తాకం, మనం శరీరం నుంచి పడినవి కదా, అందుకని తాకం. కానీ నెమలి ఈకలు చూసారా? అది మాత్రం పుస్తకంలో పెట్టుకుని విసనకర్ర చేసుకుని మరీ విసురుకుంటారు జనం. ఎందుకండి? నెమలి ఈకకి ఏమిటి అంత గొప్పతనం అంటే కృష్ణుడు తనలో కూర్చుంది కదా పోయి. అట్లా కొన్ని వస్తువులు భగవత్ స్పర్శ వల్ల పవిత్రమైతాయి. అలా పవిత్రం అయ్యేటువంటి వాటి కంటే పవిత్రుడు, వాటిని పవిత్రం చేసేవాడు ఈయన. ఎవరు? ఈ రాముడు. అటువంటి శరీరం ఆయనది. మంగళ మంగళాత్మన విధాయ రామాయణ కీర్తి. మంగళం అంటే ఏ మంగళం? ఒక చోట, రెండు చోట్ల. గంగ అంటే భారతదేశంలోనే ఉంది, వీణ అంటే భారతదేశానికి సంబంధించిందే. మరి ఈయన జగన్ మంగళం. జగత్ అంటే అన్ని దేశాలు, అన్ని ఖండాలు, అన్ని కాంటినెంట్స్, అన్ని భువనాలు. ఈ బ్రహ్మాండం అంతా కూడా మంగళమైనటువంటి ఉన్నవి కదా, వాటన్నిటినీ మంగళం చేసేవాడిన. అంత పవిత్రం చేసేవాడని అర్థం. ఎవరు చెప్తున్నారు చూడండి, సాక్షాత్ పరమేశ్వరుడు చెప్తున్నారు పార్వతీదేవి. అటువంటి వారు రాముల వారు. వారి గురించి వినాలనుకున్నావు కదా నువ్వు, నేను చెప్తాను అన్నారు. ఏం చెప్తున్నారు, రెండవ శ్లోకం చదువుతాం.
సౌమిత్రిణా పృష్ట ఉదార బుద్ధినా రామస్తథా ప్రాహ పురాతనీ శుభాః రాజ్ఞః ప్రమత్తస్య మృగస్య శాపతః ద్విజస్య తిర్యక్త్వమధాః రాఘవః
ఉదార బుద్ధినా సౌమిత్రిణా పృష్టః. లక్ష్మణుడు రాముల వారిని అడుగుతున్నాడు. ఎప్పుడు సీతాదేవిని అడవిలో వదిలిపెట్టించిన తర్వాత అప్పుడు ఏం అడుగుతారు అంటే, బాధగా ఉంది నాకు ఏదైనా చెప్పు అంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఏదైనా చెప్పు అంటాను చూసారా, వేరే ఏదైనా చెప్పు. అట్లాగే లక్ష్మణుడు కూడా, అన్నయ్య వేరే ఏదైనా చెప్పు నాకు బాధగా ఉంది మనస్సు. అప్పుడు ఏం చెప్తాను, మంచి కథ చెప్తాం. ఏం కథ చెప్తారు తెలుసా, వెనకటి రోజుల్లో మనకంటే బాగా కష్టపడిన వాళ్ళ కథలు చెప్తే మన కష్టం తెలియదు మనకి. మన కంటే కష్టపడిన వాళ్ళ కథలు చెప్పాలి. దానికి ఒక శ్లోకం ఉంది, అవశ్యం భావి భావానాం ప్రతీకారో భవేత్ ఎది తథా దుఃఖై నలిప్యేరం నలరామ యుధిష్ఠరై. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, నలుడు రాముడు రాముల వారు యుధిష్ఠిరుడు అతి కష్టాలు పడ్డారు జీవితంలో. నలుడు కూడా అడవుల పాలైనాడు, రాముల వారు అడవుల పాలైనాడు, యుధిష్ఠిరుడు అడవుల పాలైనాడు. ముగ్గురు రాజులు. అడవుల్లోకి వెళ్ళి ఏసీ రూములు ఉంటాయా, అక్కడ ఏమన్నా కుషన్ బెడ్లు ఉంటాయా, మంచి మంచి ఆహారం ఉంటుందా, ఏముంటుందండి? ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, సంవత్సరాల తరబడి అనేక కష్టాలు పడ్డారు. కష్టాలు అంతా ఇంకా కాదు. ఎందుకు కష్టపడాలి రాముల వారు, ఎందుకు కష్టపడాలి? పర్ణశాలలో ఉండి సీత కోసం వెతుక్కుంటూ, సీత లేక సీతని రావణాసు వెతుక్కుపోతే ఎన్ని బాధలు పడ్డాడు, ఎంత కష్టపడ్డాడు. నలుడు అంతే కష్టపడ్డాడు. పాము కాటుకు గురయ్యి నలుడు కూడా రూపమే మారిపోయి. నలుడి కథ తెలుసా, తెలియకపోతే చదవండి. యుధిష్ఠుడి కథ తెలుసు, తమ్ముడిని భార్యని అందరి ఆస్తులన్నీ పోగొట్టుకొని అడవులు పాలైనాడు. ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎందుకంటే అవశ్యం భావి భావాన, వారి వారి కర్మల ప్రకారం వారి వారి రాతలో ఎలా జరగవలసిందో భావి భావానం అవశ్యం. ప్రతీకారో భవేద్యది తథా దుఃఖై నలిప్యేరం. వారి వారి దుఃఖాన్ని మనం పోగొట్టలేం, నలిప్యేరం, ఎందుకంటే వారి వారి యొక్క కర్మలను వారు అనుభవించాలి. ఎవరిలాగా, నల రామ యుధిష్ఠిరై, వాళ్లే అంత కష్టపడితే మనం ఎంత అని చెప్పి ఇట్లా మనకంటే కష్టపడే వాళ్ళని చూసుకోవాలి ఎప్పుడు కదా. చూసుకుంటే అబ్బా నేను పర్వాలేదండి, అందుకని మన ఇంట్లో కరెంటు పోగానే ఏం చేస్తాం, పక్కింట్లో కరెంటు పోగానే పక్కింట్లో ఉన్నదా అంటాం. అక్కడ కూడా పోయిందా, పర్వాలేదు మనకే వాళ్ళకి పోయింది. అదేవిధంగా మనకంటే కష్టాలు ఉన్న వాళ్ళని ఆర్థికంగా అన్ని విధాలుగా తక్కువగా ఉన్న వాళ్ళని చూసినప్పుడు మనం ఎంతో బెటర్. అదేవిధంగా ఇప్పుడు రాముల వారు లక్ష్మణుడికి ఏం చెప్తున్నాడు తెలుసా, ఒక కథ చెప్తున్నాడు. ఏం కథ అంటే, ఆ కథ ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడు, అనగనగా ఒక రాజు, ఒరే ఊరిలో ఒరే రాజా అని చెప్తారు కదా, అనగనగా ఒక రాజు. ఆ రాజు ఏం చేస్తున్నాడంటే దానాలు చేస్తుండేవాడు. యజ్ఞయాగాలు చేసి దానాలు చేసుకునేవారు. దానాలు చేసేటప్పుడు ఆ రోజుల్లో పశు సంపదే కదా సంపద అంటే, అందుకని ఆవుల్ని ఇచ్చేవాడు బ్రాహ్మణులకి. ఈ నృగహ అనే రాజున్నాడు, ఇందులో వచ్చింది చూడండి, నృగస్య శాపత ద్విజస్య తిర్యక్త్వం అధ ఆహ రాఘవ. రాఘవుడు అంటే రఘువంశంలో జన్మించినటువంటి రాముల వారు కథ చెప్తున్నాడు. రామ కథాహ ప్రాహ, కథ చెప్తున్నారట. ఏమని? పురాతనీ శుభాహ కథాహ, పూర్వకాలంలో ఎప్పుడో జరిగినటువంటి కథలు, మంగళమైనటువంటి కథలు. అంటే ఆ కథలు చదివితే మనకు కాస్త బుద్ధి పనిచేస్తుంది, మంచివాడం అవుతాం, నీతి తెలుస్తుంది మనకు, ఎథిక్ అంటే అంటే మోరల్. ఒక్కొక్క కథలో ఒక్కొక్క నీతి ఉంటుంది. అది శుభ అంటే మనకు మంచిని తెస్తుంది ఆ కథ చదివితే. సీరియల్స్ చదివితే ఏం తెలియదండి, సీరియల్స్ చూసినా సీరియల్స్ చదివినా మనకు నీతే ఉండదు అందులో. కానీ మన పురాణ కథలు, పంచతంత్ర కథలు, మంచి మంచి కథలు చదవండి, అమరచిత్ర కథలు చదవండి, అసలు జీవితంలో పెద్ద పరిణామం వచ్చేస్తుంది మనిషిలో. ఎవరికైనా బహుమతిగా ఇవ్వదలుచుకుంటే అప్పటి పుస్తకాలు ఇవ్వండి, సీరి డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు ఇవ్వద్దు. అమరచిత్ర కథలు లాంటివి, ఆ వాళ్ళు రాసినటువంటి అంటే ఎన్నో కథలు రాశారు వాళ్ళు పురాణాల్లో నుంచి. ఈ రఘుమహారాజు కథ కూడా వస్తుంది అందులోనే, దుష్యంతుడి కథ, దధీచి కథ, ఏకలవ్య కథ, అనేక రకాలు, అలా చాలా కథలు ఉన్నాయి. మన జీవితాంతం చదివినా కూడా కథలు ఇంకా ఉంటూనే ఉంటాయి, అన్ని ఉన్నాయి. అందరికి ఇష్టమే కథ అంటే కదా, ఎంత వయసు వచ్చిన వాళ్ళకైనా కథ అంటే చాలా ఇష్టం. కథ చెప్తామంటే మెడుకు వస్తుంది. అదేవిధంగా లక్ష్మణుడు కూడా కథ అడిగితే ఏమైనా చెప్పమంటే రాముల వారు కథ చెప్తున్నారు. పురాతని శుభాహ, మంచి కథ. ఏమిటా కథ అంటే, నృగహ అనే రాజున్నాడు. ఆ రాజుగారు ఒక కార్యక్రమం అయిన తర్వాత అందరికి దానం చేసేటప్పుడు ఈ యొక్క ఆవుల్ని ఇచ్చాడు. ఒక బ్రాహ్మణుడికి ఆవులు ఇస్తే అందరికి ఇస్తూ ఉన్నాడు, ఒక బ్రాహ్మణుడికి కూడా ఇస్తే ఆ బ్రాహ్మణుడు ఆవులు తీసుకొని వెళ్ళాడు. వెళుతూ వెళుతూ ఏం చేశాడు, మార్గ మధ్యంలో ఆవులను అక్కడ వదిలిపెట్టి నదిలోకి వెళ్ళాడు స్నానం చేయడానికి. నదిలోకి వెళ్తే ఒక ఆవు ఏం చేసింది, పరిగెత్తుకుంటూ మళ్ళీ రాజుగారి గోశాలకు వచ్చి ఆ ఆవుల మందులో కలిసిపోయింది. చిన్నప్పుడు కూడా నేను చూసేదండి, ఈ మన ఊళ్ళల్లో కూడా ఆవులు గేదెలు అమ్మేసేవాళ్ళు అండి. వేరే వాళ్ళకి అమ్మితే అవి ఏం చేస్తే తెలుసా, వాళ్ళ ఇంటికి పోయి మళ్ళీ సాయంత్రానికల్లా మళ్ళీ ఇక్కడ తిరిగి వస్తుంది. మా ఇంటికి అట్లా వచ్చేది ఆవు, అది లేకపోతే మనం కొనుక్కుంటే వాడింటికి వెళ్ళిపోయేది. అది ఎంత జ్ఞానమో చూడండి, తన యజమాని ఇంటిలోనే ఉండాలనేటువంటి ప్రేమ అది. అదే విధంగా ఇక్కడేమైంది, బ్రాహ్మణుడికి రాజుగారు ఇచ్చిన గోవు, ఒక గోవు తప్పి మళ్ళీ రాజుగారి గోశాలలోకి వెళ్ళిపోయింది, మందలో చేరింది. సరే బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళిపోయినాడు, అది ఎక్కడికి వెళ్ళిపోయిందో అనుకుని వదిలిపెట్టాడు, బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళిపోయినాడు. ఈ రాజుగారికి ఏం చేశారు, మళ్ళీ ఇంకొక బ్రాహ్మణుడికి ఆ గోవుని దానంగా ఇచ్చాడు. ఈ మొదట దానంగా ఇచ్చినటువంటి గోవుని ఆ బ్రాహ్మణుడికి, అది తప్పి ఈయన దగ్గరికి వస్తే రాజుగారికి తెలియలేదు అదే గోవు వచ్చిందని, తెలియలేదు రాజుగారికి. వందల వేల గోవులు ఉన్నాయి రాజుగారి దగ్గర, అందులో ఒకటి తీసి ఇంకో బ్రాహ్మణుడికి ఇచ్చాడు. అప్పుడేమైంది, ఒకే గోవు ఇద్దరు యజమానులు, ఆ బ్రాహ్మణుడు ఈ బ్రాహ్మణుడు. ఒక ఆయనకి ఆల్రెడీ దానం చేసిన తర్వాత ఇంకొకరికి దానం చేయొచ్చా, చేయకూడదు, అది రాజుగారికి తెలుసా, తెలియదు, తెలియకుండా దానం చేశారు. ఈ సంగతి ఆ బ్రాహ్మణుడికి తెలిసింది. ఆ బ్రాహ్మణుడికి తెలిసి నాకు దానం చేసినటువంటి యువని ఇంకొక బ్రాహ్మణుడికి ఎలా దానం చేస్తాం, దోషం కదా, ఇప్పటికి దానం చేసిన తర్వాత నాకు హక్కు లేదు దాని మీద. కానీ రాజుగారు తెలియక, అది ఆ బ్రాహ్మణుడికి ఇచ్చిన గోవే అని తెలియక ఈ బ్రాహ్మణుడికి దానం చేశాడు. అప్పుడు మొదటి బ్రాహ్మణుడు కోపంతో ఏం చేశాడు, శాపం పెట్టాడు. ఏం శాపం, నువ్వు ఊసర వెళ్ళి వైపు అన్నాడు. ఊసర వెళ్ళి అంటే క్యామిలి అంట, ఊసర వెళ్ళి. తిరియక్ అంటే ఏమిటి, పాకుతూ ఉంటాయి చూసారా వాటిని తిరియక్ అంటారు, పాకే వాటిని, తొండ తెలుగులో తొండ అంటాం చూసారా, రంగు రంగులు మారుస్తూ ఉంటుంది, ఎర్రగా పచ్చగా ఉంటుంది, ఆ ఊసర వెళ్ళి అంటారు దాన్ని, అందులో పెద్ద పెద్ద ఉంటాయి ఊసర వెళ్ళి, నువ్వు ఊసర వెళ్ళి వైపు అన్నాడు. ఎందుకయ్యా ఊసర వెళ్ళి అంటే, ఆ శాపం ఎందుకు ఇచ్చాడు, ఏనుగైపో కుక్క అయిపో నక్క అయిపో అనొచ్చు కదా, ఊసర వెళ్ళి ఎందుకు ఇచ్చారు తెలుసా, ఊసర వెళ్ళి రంగులు మారుస్తూ ఉంటుంది, కాసేపు పచ్చగా కనపడుతుంది, కాసేపు ఎర్రగా కనపడుతుంది, కాసేపు ఆకుపచ్చగా కనపడుతుంది. చూసారా చిన్నప్పుడు కొండలను చూసారా రూపం మార్చేటప్పుడు, మనం దగ్గరికి వెళ్ళామంటే కరెక్ట్ గా ఏ చెట్టు మీద ఉంటే ఆ చెట్టు రంగును మారుస్తుంది, అది ఎంత జ్ఞానం చూడండి. ఇప్పుడు మనకి ఎక్కువ జ్ఞానం ఉందా దానికి ఎక్కువ జ్ఞానం ఉందా, ఆకుపచ్చ చెట్టు అయితే ఆకుపచ్చగా మారిపోతుంది, ఒకవేళ ఎర్రగా ఉంటే ఆ చెట్టు ఎరుపు రంగులోకి మారిపోతుంది, మీరు కనుక్కోలేరు దాన్ని. ఎంత జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు దానికి, ఎందుకు ఇచ్చాడు ఈ శాపం తెలుసా, నువ్వు నాకు ఇచ్చిన గోవును మార్చి ఆయనకి ఇచ్చావు కదా, ఊసర వెళ్లిలాగా మార్చావు గనుక నువ్వు ఊసర వెళ్లి వైపు అన్నాడు. పాపం ఆ రాజు తప్పేమన్నా ఉన్నదా, ఆ రాజు తెలిసి చేశాడా, కాని శాపాన్ని అనుభవించాలా లేదా, తెలియనిక చేసిన పాపాన్ని తాను అనుభవించాల్సి వచ్చింది, తెలిసి చేయలేదు, తెలియక చేసిన పాపాన్ని కూడా అనుభవించాల్సి వచ్చింది. ఆ రాజు ఎన్ని సంవత్సరాలు అనుభవించాలంటే ఆ ఊసర వెళ్లిగా ఆ జన్మ అన్ని సంవత్సరాలు అనుభవించాలి. ఎందుకు అంత రాజు అంత గొప్పవాడయ్యి ఊసర వెళ్లిగా ఎందుకు పుట్టాలి అంటే కర్మ, ఆయన తెలిసి చేయలేదు, తెలియక చేసినా కూడా అనుభవించాల్సి వచ్చిందంటే అది ఏ జన్మ పాపం కదా. రాముల వారు చెప్తున్నారు లక్ష్మణుడితో, చూసావా మనిషి జన్మ ఎవరి చేతుల్లో నిర్ణయింపబడుతుంది కనుక, అంటే రాముల వారు తాను ఇప్పుడు ఆ బాధ సీతాదేవిని అడవిలో వదిలిపెట్టడం ఎంత క్షోభ, రాముల వారికి ఎంత క్షోభను అనుభవిస్తున్నాడు, ఎందుకు అనుభవించాలి రాముల వారు, ఆయన ఏం తప్పు చేశాడు, సీతాదేవిని నిండు చూడాలి, గర్భిణి ప్రెగ్నెంట్ సీతాదేవి తీసుకు వెళ్ళి అడవుల్లో వదిలి దించిరా అని అంటే అంతకంటే క్షోభ రాముల వారికి ఇంకేమన్నా ఉన్నదా, ఏం తప్పు చేశాడు రాముల వారు, ఎందుకు అనుభవించాలి అంత క్షోభ, ఎక్కడో రాసి పెట్టింది అది అంతే, తానేం తప్పు చేయలేదు కదా, కానీ ఎందుకు ఆ క్షోభ అంటే చెప్పలేదు. లక్ష్మణుడు ఏం చేశాడు, లక్ష్మణుడికి ఎందుకు ఆ శోకం, వదిలే గారిని వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఎంత బాధపడుతున్నాడు లక్ష్మణుడు, వాళ్ళిద్దరు ఏమన్నా తప్పు చేశారా, చేయలేదు. రావణాసురుడు సీతను తీసుకెళ్లి అడవుల్లో అశోకవనంలో ఉంచాడు, రావణాసురుడు చేసిన తప్పుకి ఈ సీతామ్మవారిని అడవికి పంపించాల్సి వచ్చి ఏమి తప్పు చేయనటువంటి లక్ష్మణుడు రాముడు అత్యంత దుఃఖాన్ని అనుభవించవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, మన చేతుల్లో లేదు నాయనా, సుఖం గాని దుఃఖం గాని ఏ జన్మల జన్మ జన్మ జన్మల యొక్క ఆ కర్మ ఫలాన్ని అనుభవించాలి అని చెప్పడం కోసం రాముల వారు ఉదాహరణగా నిలిచారు. అది అందుకని ఆ రాజు ఎట్లా అనుభవించాడు దుఃఖాన్ని, ఏం చేయకపోయినా కూడా తన ప్రమేయం లేకుండానే పాపం ఆ యొక్క జన్మాన్ని పొందాలి, శాపాన్ని పొందాల్సి వచ్చింది. కనుక అటువంటి వాళ్ళ కష్టం ముందు మన కష్టం ఎంత నాయనా అన్నాడు రాముల వారు. అది ఈ శ్లోకం యొక్క అర్థం. సౌమిత్రినా పృష్టః, సౌమిత్రి అంటే సుమిత్రాయాః అపత్యం పుమాన్ సౌమిత్రః, సౌమిత్రి అంటే సుమిత్రుడి యొక్క, సుమిత్రాదేవి యొక్క పుత్రుడు లక్ష్మణుడికి సౌమిత్రి అని పేరు. సౌమిత్రినా లక్ష్మణుడి చేత పృష్టః అడగబడినటువంటి ఎవరు, ఎటువంటి వాడు లక్ష్మణుడు, ఉదార బుద్ధి, ఉదార బుద్ధి. తన భార్యని కూడా వదిలిపెట్టి రాముల వారు అడగలేదు, లక్ష్మణ నువ్వు కూడా నాతో పాటురా, నేను ఒక్కడిని ఎట్లా వెళ్ళలేదు అన్నాడు. సీతాదేవిని కూడా రమ్మనలేదు, సీతాదేవి వద్దని చెప్పాడు, లక్ష్మణ్ణి రమ్మనలేదు, లక్ష్మణుడు బయలుదేరాడు, సీతాదేవి బయలుదేరింది. లక్ష్మణుడు తన అన్నయ్యతో పాటు అన్ని కష్టాలు పడ్డాడు అడవుల్లో, అన్నయ్యకి సేవ చేశాడు, ఆ సేవ చేయడం వల్ల అది కర్మయోగం, ఆ కర్మయోగం వల్ల చిత్తశుద్ధి వచ్చేసింది, అందుకని ఉదార బుద్ధినా అన్నాడు. మనం ఎప్పుడైనా ఎవరికైనా సేవ చేస్తే ఫలాన్ని ఆశించకుండా ఆ సేవ ఫలం ఎప్పుడు వృధా పోదు. కష్టం, సేవ చేయడం కష్టమే. ఎప్పుడు ఎవరికి ఎటువంటి సమయంలో మనకు సేవ చేయాల్సి వస్తుందో మనం ప్లాన్ చేసుకో, అది ఎలా వస్తుంది భగవంతుడు మన చేత చేయిస్తాడు. ఆ చేసినటువంటి సేవ అది ఎంతగా మనకు ఉపయోగపడుతుందంటే చెప్పడానికి లేదు. మనిషిని ఆ పూర్తిగా అట్లా ఆధ్యాత్మిక మార్గానికి తీసుకెళ్లి నిలబెడుతుందండి సేవ అనేటువంటిది. గురు సేవ కావచ్చు, తల్లికి సేవ కావచ్చు, తండ్రికి చేసే సేవ కావచ్చు, సమాజానికి చేసే సేవ కావచ్చు, మరెవరికైనా స్నేహితుడికి చేసే సేవ కావచ్చు, ఏ సేవ చేసినా ఎవరికి చేసినా దాని యొక్క ఫలం అంతా ఇంత అని చెప్పలే. అందుకనే లక్ష్మణుడు తన సోదరుడికి అంత సేవ చేయడం వల్ల భక్తితో శ్రద్ధతో రాముల వారికి లక్ష్మణుడు అంటే మహాప్రీతి, అంత ప్రీతి. చూడండి లక్ష్మణుడికి ఎంత ప్రీతో చూడండి రాముడు అంటే. రాముడు లేని జీవితం నాకు జీవితమే లేదనేవాడు లక్ష్మణుడు. నూతనంగా వివాహమైంది, లక్ష్మణుడి యొక్క భార్యని వదిలిపెట్టి వెళ్ళాడు అంటే చూడండి ఎంత గొప్పతనం. అప్పుడు సుమిత్ర ఏం చెప్పింది, నువ్వెందుకురా వెళతావు, నీ అన్నయ్యను కదా వెళ్ళమంది కైకేయి, నువ్వెందుకురా వెళతావు అన్నదా సుమిత్ర. సుమిత్ర ఏం చెప్పింది రాముల లక్ష్మణుడికి, ఇక నుంచి నువ్వు గనక అడవులకు వెళితే రాముని వారితో పాటు నీకు రాముడే దశరథుడు, అంటే తండ్రితో సమానం. సీతే సుమిత్ర, తల్లితో సమానం, వారే నీకు తల్లిదండ్రులు. నన్ను గురించి కానీ నీ తండ్రి గురించి కానీ ఆలోచించవద్దు అని చెప్పింది సుమిత్ర. చూడండి ఎంత గొప్ప బోధన. మన అమ్మ వాళ్ళు అయితే ఏం చెప్తారు, పిచ్చివాడ నువ్వు వెళ్ళవా అంటారు. ఇక పిచ్చి పట్టిందా ఏమిటి అడవికి పోతానంటా, పోతే వాళ్ళు కష్టపడని వాళ్ళ తల రాతది అని అంటారు. సుమిత్ర ఎంత గొప్పదో చూడండి, చూసారా. సుమిత్ర వల్ల లక్ష్మణుడు చాలా గొప్పవాడైనాడు. తల్లి ప్రోత్సాహం, ఊరి మీద కూడా అంతే, భార్య కూడా ఆమె ఏమన్నా పోట్లాడిందా, నువ్వు వెళితే కదా నేను డైవర్స్ ఇస్తానని అనేది ఊరి మీద హాయిగా వరం అడిగింది. నువ్వు అడవులకు వెళితే నేనేం చేసేది ఒక్కదాన్ని కూర్చొని, అందుకని ఆవిడకు ఒక వరం ఉంది, ఎప్పుడు కావాలంటే ఎంత కాలం కావాలంటే అంతసేపు నిద్రపోవచ్చు. 14 సంవత్సరాలు నిద్రపోయింది ఆవిడ. ఎందుకంటే భర్తని వదిలిపెట్టి ఉండడం ఎంత కష్టం. అడవులకి వెళ్ళలేదు, లక్ష్మణుడు రానివాడు, నువ్వు వస్తే నీకు సేవ చేయాలి, నేను మా అన్నయ్యకి నేనెక్కడ సేవ చేస్తాను అన్నాడో ఏమో. సుమిత్ర తన వరాన్ని ఉపయోగించుకుంది, అప్పుడు ఉపయోగించుకుని 14 సంవత్సరాలు హాయిగా నిద్రపోయింది. అందుకని మన వాళ్ళు మనం కూడా ఎప్పుడు నిద్రపోతుంటే ఏమిటో ఊరి మీద నిద్రపోతున్నావు అంటారు. కనుక అటువంటి లక్ష్మణుడు ఉదార బుద్ధి అంటే, ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నాను చూడండి, ప్రతి అక్షరం ముఖ్యం. ఉదార బుద్ధినా పృష్టః అడిగాడు. అప్పుడు రాముల వారు ఏం చెప్పారు, కథాః పురాతనీః శుభాః కథాః ప్రాహ రాఘవః. ఏం చెప్పాడు, రాజ్ఞః ప్రమత్తస్య, ఒక రాజు గురించి, రాజ్ఞః ఒక రాజున్నాడు, ప్రమత్తస్య నృగస్య అంటే ఆ నృగ రాజు, ఆయన పేరే నృగ. ప్రమత్తస్య ప్రమాదవశాత్తు తెలియకుండా ఒక శాపానికి లోనైనాడు. ఏ శాపం, ద్విజస్య శాపతః. ద్విజస్య అంటే ఆ బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణుడి శాపం వలన. నృగస్య శాపతః అనేది, నృగస్య అనేది అక్కడతో అయిపోవాలి. ఒక రాజు యొక్క అంటే ప్రమత్తస్య అంటే ఏంటి, కేర్లెస్నెస్, నెగ్లిజెన్స్ అంటారు, నిర్లక్ష్యం, ఏదో ఒక నిర్లక్ష్యం వల్ల జరిగింది పొరపాటు. రాజు కూడా కొంచెం విచారించి చూడాలి. గోవులు లెక్క పెట్టమని చెప్పొచ్చు కదా, ఎన్ని గోవులు దానం చేశాం, ఎన్ని గోవులు వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని గోవులు ఉన్నాయి, ఎవరికి ఇవ్వాలి, కొంచెం లెక్క పెట్టమని చెప్పి ఉండొచ్చు కదా, చెప్పలేదు. ఒక గోవు ఎక్స్ట్రా ఉంటే ఆ గోవుల్ని కాచేవాడికి చెబితే వాడు లెక్క పెట్టేవాడు కదా, అదే ప్రమత్తస్య అన్నారు. నిర్లక్ష్యం, నెగ్లిజెన్స్, ఒక్క నిర్లక్ష్యం వల్ల ఎంత జరిగిందో చూసారా, అనర్థం. ఊసర వెళ్ళైపోయినాడు నిర్లక్ష్యం వల్ల. ఆ యొక్క పొరపాటు వల్ల, ప్రమత్తస్య అంటే పొరపాటు వల్ల, ఆ రాజు యొక్క రాజునుడి యొక్క పొరపాటు వల్ల ద్విజస్య శాపత, ఆ ద్విజుడి యొక్క శాపం వలన ఏమైంది, తిర్యత్వం. తిర్యత్వం అంటే ఈ పక్కకు పాకుతూ ఉండే జీవరాశి అనమాట. తిరియన్ అంటారు, అంటే పొట్ట మీద పాకే వాటిని తిరియక్ అంటారు. తిరియత్వం అటువంటి జీవితాన్ని, అంటే ఆ ఊసర వెళ్లి జీవితాన్ని తిరియత్వం. అథ ఆహ, అథ ఆహ అంటే చెప్పెను అని అర్థం. అప్పుడు చెప్పెను రాముల వారు రాఘవహ. అథ ఆహ ఎవరు చెప్తున్నారు, శివుడు చెప్తున్నాడు పార్వతీదేవికి. రాముల వారు లక్ష్మణుడికి ఆ సందర్భంలో ఈ కథ చెప్పాడు. ఈ కథ విన్న తర్వాత ఇక అనేక కథలు చెప్పాడు. ఎవరు, రాముల వారు. పురాతని కథాహ అన్నారు, అందుకే చూడండి అందులో ఒక కథ ఇది. ఇంకా కథలే చెప్తే ఎట్లా, కొంచెం ఆత్మజ్ఞానం గురించి చెప్దాం అని చెప్పి మరి అడగాలి కదా. లక్ష్మణుడు ఏమైనా చెప్పు చెప్పు మనసును బాధ పోగొట్టుంటే కథలు చెప్తూ ఉన్నాడు రోజు. ఒకరోజు లక్ష్మణుడు వచ్చి, నా దుఃఖాన్ని పోగొట్టేది దాన్ని ఉంటే చెప్పు అన్నాడు. కథలు వింటే బాగానే ఉంది కాని అసలు దుఃఖాన్ని పోగొట్టేది ఏదైనా ఉన్నదా అని అడుగుతున్నాడు. మనం కూడా చిన్నప్పుడు కథలు విని 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 విని, ఎప్పుడు కథలే వింటే ఎట్లా వాస్తవం వినాలి కదా. అదే విధంగా లక్ష్మణుడు వారి అన్నగారిని అడుగుతున్నాడు ఏమని. చదువుతాం ఒక మూడవ శ్లోకం.
కదాతిరేకాంత ఉపస్థితం ప్రభుం, రామం రమాలాలిత పాద పంకజం, సౌమిత్రిరాసాదిత శుద్ధ భావనః, ప్రణమ్య భక్త్యా వినయాన్వితో బ్రవీత్.
కదాచిత్, ఒకసారి, కదాచిత్ ఒక రోజు, ఒకసారి, ఏకాంత ఉపస్థితం ప్రభుం రామం, రాముల వారు ఏకాంతంగా కూర్చున్నారట. అంటే రాజ విధులన్నీ అయిపోయిన తర్వాత, తన డ్యూటీలన్నీ అయిపోయిన తర్వాత ఏకాంతంగా ఉద్యానవనంలో కూర్చొని పక్షుల కిలకిలా రావాలు వింటూ ఉన్నారు, లేకపోతే సన్ మ్యూజిక్ వింటూ ఉన్నారు, ఏదో ఆకాశం వైపు చూస్తూ కూర్చొని ఉన్నారు ప్రశాంతంగా. ఏకాంత ఉపస్థితం, కూర్చొని ఉన్నటువంటి, నడుస్తున్నటువంటి కాదు కూర్చొని ఉన్నటువంటి. ఎందుకంటే నడిచేవాళ్ళ దగ్గర అడగకూడదు, ఏదైనా పనిలో బిజీ బిజీగా ఉన్నప్పుడు ప్రశ్నించకూడదు. ఇవన్నీ నేర్చుకోవాలి మనం. ప్రశాంతంగా కూర్చొని ఉన్నప్పుడు ఏమైనా ప్రశ్న అడగాలి, అంతేగాని నడిచిపోతూ ఉన్నప్పుడు, బస్ ఎక్కేటప్పుడు, కారులో బయలుదేరేటప్పుడు, డోర్ వేసేటప్పుడు ఉండండి 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 నేను అడుగుతాను అంటే, అవి నువ్వు అడిగేది ఏమిటి వాళ్ళు చెప్పగలరా అసలు, ఏం చెప్తారు. అందుకని నీకేదైనా తెలుసుకోవాలని ఉంటే బాగా సమయ సందర్భం చూసి అడగాలి, ఎప్పుడు పడితే అప్పుడు అడగకూడదు. వాళ్ళు టైర్డ్గా ఉన్నప్పుడు బాగా పని చేసుకుని అలిసిపోయిన తర్వాత, ఏమండి నాకు ఇది చెప్తారా అంటే ఎట్లా ఉంటుంది. ఒక మనిషి అలిసిపోయి ఉన్నాడు బాగా పని చేసుకొని, అప్పుడు పోయి నాకు ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ అంటే ఎట్లా ఉంటుంది. అంటే మనకి మనం ఏం పొందలేము వాళ్ళ దగ్గర నుంచి, వీ కాంట్ లర్న్ ఎనీథింగ్. మన ఆత్రం, మనం ఎప్పుడెప్పుడు ఇది తెలుసుకోవాలి అది తెలుసుకోవాలి, మన ఆత్రమే తప్ప ఇది సమయం సందర్భం ఉన్నదా లేదా అని ఆలోచించవద్దు మనం. అందువల్ల కొంత నష్టపోతాం మనం జీవితంలో, వాళ్ళు ఏమి చెప్పలేరు మనకు. లక్ష్మణుడు చూడండి ఎంత తెలియదా, ఉపస్థితం ఏకాంతం రామం అన్నాడు. అది ముఖ్యం ఇక్కడ. రమాలాలిత పాద పంకజం, రాముల వారు విష్ణుమూర్తి అవతారం, లక్ష్మీదేవి చేత పాదాలు ఉత్తబడిని ఆయన పాదాలు, లాలిత పాదం పంకజం, ఆ రెండు పాదాలు కూడా లక్ష్మీదేవి చేత లాలింపబడినాయి. అంటే ఆమె చేత సేవించబడినటువంటి పాదాలు కలిగినటువంటి రాముల వారు, ఆ విష్ణుమూర్తి ఈ రాముడు అని చెప్పడం అవతారం అని. తర్వాత చూస్తాం,
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.